విశ్వసిస్తూ దీని వెనకాతల ఉన్న 5000 సంవత్సరాల చరిత్రను క్లుప్తంగా చెప్తాను నేను మీకు. ఇవాళ ఈ సాధనా క్యాంపులో పాలుపంచుకుంటున్న వాళ్ళందరూ కూడా కారణ జన్మలే. ఇది అతిశయోక్తి కాదు, మిమ్మల్ని ఉత్సాహపరచడానికి చెప్పినటువంటి మాటలు కావు, ఫ్యాక్ట్స్. కానీ కారణ జన్మలకి వాళ్ళు కారణ జన్మలు అని తెలియదు. ప్రతి అవతారానికి జరిగేటటువంటి గందరగోళం ఇది, ప్రతి అవతారానికి కూడా. మన గురుదేవుని యొక్క చరిత్ర, శ్రీరామ శర్మ ఆచార్య యొక్క చరిత్ర కనుక మనం చూస్తే, ఆయన ఇదివరకు జన్మలు అద్భుతమైనటువంటి జన్మలు. కబీర్ దాస్ మామూలు వ్యక్త, సమర్థ గురు రామ్దాస్ ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం అది, శ్రీరామకృష్ణ పరమహంస. కానీ 16 ఏట వరకు అసలు ఆయనకి చదువు అవ్వలే. వాళ్ళ తల్లిదండ్రులు ఆయన్ని చదువుకోమని కోరలేరు, చదువు అవ్వలేదు. కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంది ఎందుకు చదువు అవ్వలేదు. కబీర్ దాస్ చాలా గొప్పగా రాసుకుంటాడు ఒక చోట, మసి కాగద్ హాత్ లగ్యోని, తెలుసా అర్థం ఏంటో? మసి అంటే మసి అని కాదు, ఇంక కాగితాన్ని అసలు నా జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదన్నాడు. హాత్ లగ్యోని, పెన్ను కాగితం నా జీవితంలో ముట్టుకోలేదన్నాడు. సమాజంలో రామ్దాస్ మొదటి నుంచి తండ్రి లేడు కనుక అన్న యొక్క బాధ్యతారహితమైనటువంటి ఆదరణకు లోనే అల్లరి చిల్లరగా తిరుగుతూ తల్లి ప్రయత్నం మీద పెళ్లిపీటల వరకు వచ్చి పారిపోతాడు. బాధ్యత రాహిత్యం అక్కడ గుర్తుంచుకోండి. ఎందుకు ఇదంతా నేను ఉదాహరణ ఇస్తున్నాను అంటే, నేను సమర్థ గురు రామదాసుని, శివాజీకి గురువుని, భారతదేశ స్వాతంత్రానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ పృష్ఠభూమిని నేను తయారు చేయాలి అని ముందే తెలిసి ఉంటే నిజంగా ఆయనకి పెళ్లి వరకు వచ్చేది కదా కండిషన్. అందుకు మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. అక్కడ అర్థమైంది. ఏమర్థమైంది? తనేదో గొప్ప వర్క్ చేయాలని కాదు, తను ఏదో ఇరుక్కుంటున్నాడు, ఇరుక్కోబోతున్నాడు అనుకుని. ఆ విధంగా అక్కడ పెద్ద చదువు రాలే రామకృష్ణ పరమహంస 5వ క్లాసు. మరి తర్వాత జన్మలో ఎన్ని క్లాసులు చదువుతాడు? కర్మసిద్ధాంతం గురువునికి కూడా వర్తిస్తుంది. ఇది ఎందుకు స్పెసిఫిక్ గా ఉదాహరణ తీసుకు చెప్పానంటే, చాలా మంది తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి మా పిల్లవాడు యూనివర్సిటీ ఫస్ట్ రావాలి అని అడుగుతారు. ముగ్గురు తల్లిదండ్రులు ఒకేసారి అడుగుతారు, నేను కన్ఫ్యూజ్ అయిపోతా. ఒకే సంవత్సరంలో ఒకే క్లాసులో ముగ్గురు పిల్లలకి యూనివర్సిటీ ఫస్ట్ ఎలా వస్తుంది అని. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, చదువు కాదు ముఖ్యం అక్కడ. కబీర్దాస్ చదువుకోలే, సమర్థుడు రామదాస్ చదువుకున్నట్టు దాఖలాలేం లేవు, శ్రీరామకృష్ణ పరమహంస చదువుకున్నట్టు దాఖలాలేం లేవు, శ్రీరామ శర్మ ఆచార్య ఖచ్చితంగా చదువుకోలేదు. ఎలిమెంటరీ స్కూల్ కూడా నేను ఒక రోజు రెండు రోజులే వెళ్ళాను. నేను తర్వాత వెళ్ళలేదు అని ఆయన ఆత్మగతిలో రాసుకుంటాడు. కానీ ఇంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడికి కూడా తన 42వ ఏట వరకు ఏమి చేయాలో తెలియలేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది 42వ ఏట వరకు ఆయనకి స్పష్టమైనటువంటి అవగాహన లేదు. ఏదో చేయాలి, ఏదో సాధించేయాలి అనేటటువంటి తపన ఉంది. కానీ ఆయనకి ఆ తపన వల్ల ఆయన ఏదో చేశాడు, ఉపాసన చేశాడు, సాధన చేశాడు తప్ప ఆ సాధనలను నేను ఈ విధంగా ఉపయోగించుకోవాలి అనేటటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. కారుణ జన్మల గురించి చెప్తున్నాను నేను. మనము ఏకత్రితం అవటానికి వెనకాతల 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. గురికి ఎంత పాత చరిత్ర ఉందో అంత పాత చరిత్ర ఉంది. కబీర్ దాస్ కి, రామకృష్ణ పరమహంసకి, శ్రీరామ శర్మ ఆచార్యకి వాళ్ళ భవితవ్యం అలా తెలియలేదు, అలాగే మనకి తెలియటం లేదు. సివివి ఆయనకి 2 పెళ్ళయ్యి, 42వ ఏట. బ్లావిట్స్కీతో కొన్ని గంటల పాటు కూర్చోగలిగినటువంటి పరిస్థితి ఏర్పడేంత వరకు కూడా ఆయనకి స్పిరిచువలిజం మీద ఏమీ అవగాహన లేదు. నథింగ్, జీరో, బిగ్ జీరో. బ్లావిట్స్కీతో కూర్చున్నాక కుంభ యుగానికి నేను ఎక్వేరియన్ ఏజ్కి, నూతన యుగానికి నేను రూపకల్పన చెయ్యాలి అనే అవగాహన కూడా లేదు ఆయనకి. బ్లావిట్స్కీతో కూర్చున్నాడు, ఏ అనుభూతులు వచ్చాయో మనకు తెలియదు, వచ్చే ఉంటాయి అనుభూతులు. ఒకరోజే కూర్చున్నాడు బ్లావిట్స్కీతో, తర్వాత సీక్రెట్ డాక్టర్ చదివాడు. ఆ సీక్రెట్ డాక్టర్ నుంచి ఒక చిన్న మెడిటేషన్ టెక్నిక్ ఇచ్చాడు మనకు ఆయన. చాలా చిన్న మెడిటేషన్ టెక్నిక్, అది సివివిని కించపరచడానికి నేను చెప్పటంలే. తినలేని బ్రాహ్మలు ఎదురుకుండా అనంతమైన భండారం, జ్ఞాన భండారం ఉన్నా ఉపయోగించుకోలేము. సీక్రెట్ డాక్టర్ బుక్ చదివి ఒకడు సీబీవీ అవ్వగలిగితే మనం ఎందుకు కాలేకపోతున్నాం? ఎందుకు కాలేకపోతున్నాం అంటే, నమస్కారం మాస్టర్ సీబీవీ, మా తిండి కూడా మీవే అడిగి, మా ఉద్యోగాలు కూడా నువ్వే చేయి, మా పిల్లల్ని కూడా నువ్వే చదివించు. మన పారాసైట్ గురువు మీద ఆధారపడటం చాలా ఎక్కువైపోయింది మనకి. మిగతా విద్యలలో గురువు మీద మీరు ఆధారపడరు. గురువు మీద మీరు ఏం చేస్తారు? డైరెక్షన్ తీసుకుంటారు, దిశ తీసుకుంటారు. ఓ మ్యాథమెటిక్స్ కానీ, ఓ కెమిస్ట్రీ కానీ, ఓ ఫిజిక్స్ కానీ, ఓ ఆర్ట్స్ కానీ, ఎనీథింగ్ ఎనీ సబ్జెక్ట్. గురువు దగ్గర మీరు కేవలము డైరెక్షన్ తీసుకుంటారు, తర్వాత మీరేం చేయరు. ఎంఏ ఇంగ్లీష్ వరకు చదివేస్తారు మీరు. ఎంఏ ఇంగ్లీష్ చదివిన తర్వాత షేక్స్పియర్ చెప్పినవే నేను వింటాను, షేక్స్పియర్ రాసిన పుస్తకాలే చదువుతాను అని అంటారా ఎవరైనా? అందరు. కానీ ఎన్ని ఇంగ్లీష్ చదవటంలో మన అంతరార్థం ఏంటి? ఇంగ్లీష్ భాషలో ఏ పుస్తకం రాసినా అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యాన్ని నేను పెంచుకుంటున్నాను. అదే మాస్టర్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే, ఎంఏ డిగ్రీ అంటే, అలాగే హిస్టరీ డిగ్రీ అంటే, అకాడమిక్స్ అంటే. అంతే తప్ప ఆ డిగ్రీ పొందినటువంటి వ్యక్తి ఆ సబ్జెక్టు మీద ఉన్న ప్రతి పుస్తకాన్ని చదువుతాడు అని మనం అనుకోం కదా. ప్రతి పుస్తకం చదవము. కానీ ఏమవుతుంది ఆ డిగ్రీ పొందితే? ఫిజిక్స్ లో ఎంఏ చేస్తే ఖచ్చితంగా మనం ఏం చెప్పగలం అంటే, ఫిజిక్స్ లో ఏదైనా పుస్తకం చదివితే వాడికి అర్థమవుతుంది, వాడు చదవగలడు, చదివి మనకు అర్థమయ్యేట్టు చెప్పగలడు. అలాగే లాలో చేశాడు, ఎంఎల్ చేశాడు అంటే లాలో ఎన్నో పుస్తకాలు వచ్చాయి ఉంటే అన్ని చదువుతాడనా? అవసరం అయితే వాడి దగ్గరికి ఏదైనా ఒక లా పుస్తకాన్ని తీసుకెళ్తే అర్థం చేసుకోగలడు. లా పరంగా, న్యాయశాస్త్ర పరంగా మనము రెండు మంత్రాలు ఇవాడిక్కడ చేస్తున్నాం. మనం పొద్దున్న గాయత్రి మంత్రం, నిన్న సాయంత్రం కూడా గాయత్రి మంత్రం చేయమని చెప్పాను చాలా మందికి. ఇవాడు ఇప్పుడు ఏం చేయమని చెప్పాను మీకు? చూసారా, షోడశి మంత్రం చేయమని చెప్పాను నేను. ఇవి రెండు మంత్రాలు. ఈ రెండు మంత్రాలు చేయమంటల్లో మీరు చేయటంలో అంతరార్థం ఏమిటి అంటే, ఈ రెండు మంత్రాల వెనకాతల ఎంత ప్రాచీన చరిత్ర ఉన్నదో ఆ ప్రాచీన చరిత్ర మొత్తానికి మీరు వారసులు, లేకపోతే ఇక్కడికి రాలేరు. వస్తావనుకుని మానేసిన వాడు చాలా మంది ఉన్నారు, దీని కొరకు రాని వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. కారణం అర్థం చేసుకోండి అది. కానీ ఎప్పుడు జరిగేటటువంటి ప్రమాదం ఏంటి అంటే, ఎంట్రన్స్ కోసం ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోసం ఎంసెట్ పరీక్షలు రాస్తారు పిల్లలు, ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వచ్చాక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు, మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతారు, తర్వాత చదవడం మానేస్తారు చాలా మంది పిల్లలు. చాలా మంది పిల్లలు ఉత్తరం రాస్తూ ఉంటారు, ఎంసెట్ లో ర్యాంక్ వచ్చి జాయిన్ అయిపోయిన తర్వాత, మాస్టర్ మేము చదవలేకపోతున్నాం, మన చదివిన గుర్తుండటం లేదు. కారణం ఏంటి? సడన్ గా ఎంసెట్ పరీక్ష రాసి అంతా గుర్తున్న వ్యక్తులకి బిగినర్స్ లో ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ లో కానీ గుర్తు ఉండకపోవటానికి కారణం ఏమిటి అంటే, అంతవరకు ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్, అంతవరకు నీకు ఉన్న ఆ లక్ష్యం మీద ఉన్నటువంటి గోల్ పోయింది. ఇప్పుడు అదే జరుగుతోంది. మీరు గాయత్రి మంత్రం చేస్తున్నారు, షోడశి మంత్రం చేస్తున్నారు, దేని కొరకు? మీకు ప్రమోషన్స్ రావటానికా? మీ జీవితంలో ఉండేటటువంటి కుటుంబ సమస్యలు నివారించుకున్నటక అవి కూడా నివారించబడతాయి. అవి సైడ్ ప్రోడక్ట్స్. మిలిటరీలో మనిషి జాయిన్ అవుతాడు, ఒక క్యాప్టెన్ కర్నలో లెఫ్టినెంట్ కర్నలో ఏదో అవుతాడు. వాడైన మరుక్షణం ఏమవుతుంది, వాళ్ళకి క్వార్టర్స్ ఇస్తారు, ఫ్రీ క్వార్టర్స్ ఇస్తారు. వాడు ఎక్కడ వెళ్ళాలన్నా కూడా కారు జీపో రెడీగా ఉంటుంది. వాడి పిల్లలకి ఫ్రీగా సీట్లు వస్తాయి. కోటా ఉంటున్న వాళ్ళకి సర్వీస్ మెన్ కోటా అని. కానీ ఇదంతా ఎందుకు వచ్చింది అంటే, వాడు మిలిటరీలో జాయిన్ అయ్యాడు కనుకే కాదు. మిలిటరీలో వాడు ఎందుకు జాయిన్ అయ్యాడు? దేశాన్ని రక్షించడానికి అవసరం వచ్చినప్పుడు. అవసరం వచ్చినప్పుడు దేశాన్ని రక్షించడానికి మిలిటరీలో జాయిన్ అయ్యాడు కనుక దానికి తగినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా గాయత్రి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ సౌభాగ్యం, షోడశి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ భోగము మోక్షము రెండు, గురువు యొక్క సైడ్ ఎఫెక్ట్స్ దత్తాత్రేయుడి యొక్క సాధన యొక్క సైడ్ ఎఫెక్ట్స్ భోగ మోక్ష ప్రదాయన ఎందు ఇస్తాడు, సైడ్ ఎఫెక్ట్స్ అవే. మోక్షము కూడా సైడ్ ఎఫెక్టే, మీరు అర్థం చేసుకోండి నేను చెప్తాం లేదు. సుఖాలు ఒకటే సైడ్ ఎఫెక్ట్ అంటలే నేను, మోక్షము కూడా సైడ్ ఎఫెక్టే. మోక్షము కోసం సాధన చేయలేదు మన ఋషులు, సుఖాల కోసం మన ఋషులు సాధన చేయలేదు. మరి దేనికోసం సాధన చేశారు, దేనికోసం ఈ మంత్రాలు కనిపెట్టారు, దేనికోసం ఈ గుడి ప్రాదుర్భవించింది, ఈ గుడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే, ప్రపంచానికి భారతదేశము చాలా ఇచ్చింది, అంకెలు ఇచ్చింది మ్యాథమెటిక్స్ లో, జ్యోతిష్ శాస్త్రాన్ని ఇచ్చింది, ఆయుర్వేదాన్ని ఇచ్చింది. ఇంకా ఆయుర్వేదం ఎందుకు ఇచ్చింది, ఇంకా అడిగి తిరుగుతాం లేదు. మెడిసిన్ లో మెడిసిన్ ఇప్పుడున్నటువంటి మెడిసిన్ ఏంటి అంటే, రోగం వచ్చాక చేకోసి కాలు కోసి తల తీసేయి గుండె తీసి, రోగం వచ్చాక, రోగం రాకముందు ఏం చేయలేదు డాక్టర్, ఏ డాక్టర్ అయినా ఈ కాలంలో అంతే కదా, రోగం రాకముందు మందే ఇస్తాడు. రోగం ఇచ్చాక అబ్బా సీరియస్నెస్ ఆఫ్ దట్ మెడిసిన్. కానీ ఈ మెడిసిన్ గురించి మాట్లాడుస్తే నాకు ఇంకోసారి బాధన వస్తుంది. అసందర్భమే విషయం, ఎండిడిఎం ఎక్స్వైజెడ్ డాక్టర్, ఎక్స్వైజెడ్ అంటే నాకు గుర్తులేదు, చాలా పెద్ద తోక ఉంది, ఎండిడిఎం ఎక్స్వైజెడ్ కార్డియాలజీ, వెళ్ళండి నేను ఆయన దగ్గరికి. ఇంతో అండి కొంచెం ఆరోగ్యం బాగాలేదు, గుండె టక్ టుక్ 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 అంటుంది అన్నా, అలాగే అన్నాడు. ఏం చేశాడు రిఫర్, ఎవరికి రిఫర్ చేశాడు, 8వ క్లాస్ ఫెయిల్ అయినటువంటి వాడు ఒక ల్యాబ్ ఓపెన్ చేశాడు, ఈసీజీ మెషిన్ కొనుక్కున్నాడు వాడు, ఈసీజీ మీటర్లు నొక్కుతాడు వాడు, వాడు మీటర్లు నొక్కాక వాడు రిపోర్ట్ రాశాడు, ఫలానా చోట ఇలా ఉంది ఫలానా చోట ఇలా ఉంది అని. ఆ రిపోర్ట్ వాడు చదివాడు, చదివి మందిచ్చాడు. నాకు ఈనాటికి డౌట్, ఎండిడిఎం ఎక్స్వైజెడ్ నాకు మందిచ్చాడా, 8వ క్లాస్ ఫెయిల్ అయిన వాడు నాకు మందిచ్చాడా అన్నది ఇప్పటికీ నేను తెలుసుకోలేకపోయాను, నాకు అనుమానం నాకు. కానీ ఆయుర్వేదం ఏమిటి, అసలు మీకు రోగరహితమైనటువంటి శారీరక స్థితి, అసలు రోగమే రాకూడదు మీకు. నందామ శరదశ్యతం తగోమ శరదశ్యతం, ఇవాళ పొద్దున్న గాయత్రి మంత్ర దీక్ష ఇస్తున్నప్పుడు ఋషులు ఇచ్చినటువంటి వాక్కును విని ఉంటారు, నందనాలు ఉన్నాడా కనిపించడం లేదే, ఏంటక్కడ మన ఉద్దేశం, 100 ఏళ్లు హాయిగా బతకాలి, సుఖంగా బతకాలి, ఆనందంగా బతకాలి, ఆరోగ్యంగా బతకాలి, చూపు సమానంగా ఉండాలి, చెవులు సమానంగా ఉండాలి, నాకు వినికిడి సమానంగా ఉండాలి అని నా మంత్రం అర్థం. అంతే తప్ప నాకు మోక్షం కావాలని కాదు అర్థం, అది ఆయుర్వేదం. అదేది ఇంకా అసలు ఆ వైద్య విధానమే రాలేదు. కానీ ఆ వైద్య విధానానికి కావలసినటువంటి బీజము గాయత్రి మంత్రం, ఆయుర్వేదానికి బీజము గాయత్రి మంత్రం, సంగీత శాస్త్రానికి బీజము గాయత్రి మంత్రం, వేదానికి బీజము గాయత్రి మంత్రం, దేవతాశక్తులకి బీజము గాయత్రి మంత్రం. అన్నిటికీ సమస్తంగా దృశ్యమాన జగత్, విజిబుల్ వరల్డ్, జల జగత్, మెటీరియల్ వరల్డ్ మొత్తానికి గాయత్రి మంత్రమే బేసిస్. ఓం భూర్భువస్వ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనేటటువంటి ఆ మంత్రాన్ని కనుక మీరు ఉపయోగించుకోవటం నేర్చుకుంటే జపం చేస్తే సరిపోదు. కానీ ఉపయోగించుకోవటం ఎలా నేర్చుకుంటారు మీరు, ఎక్కడి నుంచి వస్తుంది దీనికి? ఈనాడు మనం చాలా గౌరవించేటటువంటి వ్యక్తిత్వాలు కొన్ని ఉన్నాయి, ఐన్స్టీన్, న్యూటన్, డాల్టన్, ఎవరు వీళ్ళందరూ సైంటిస్టులు. మనం చాలా ఎక్కువ వినిపిస్తాం సైంటిస్టులు చెప్పేదాన్ని, సైంటిస్ట్ ఏదైనా చెప్పాడంటే మనం క్వశ్చన్ చేయం, వాడు సైంటిస్ట్ అని వాడు పేరు పెట్టేసుకుంటే అసలు అంతేనా, మన పిల్లవాడికి సైంటిస్ట్ అని పేర్లు పెడితే పోతున్నాయేమో, అసలు మిగతా పేర్లు ఏమి పెట్టకుండా ఇంకా వాడు ఏం చెప్తే అది లేదా. కదా. ఇంచేత వాడు ఏం చెప్తే అది ఏదైంది, వాడు ఎప్పుడూ కూడా సత్యం వైపే వెళ్తున్నాడు. కనుక ఎలా వెళ్తున్నాడు వాడు సత్యం వైపు, ఒక లక్ష్యాన్ని పట్టుకుని ఆ లక్ష్యానికి కావలసినటువంటి ప్రయోగాలు చేస్తున్నాడు వాడు. సత్యం వైపు మీరు ప్రయోగాలు చేయకుండా వెళ్ళలేరు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, మా శ్యామన్నయ్య ఒకసారి హరిద్వార్ వెళ్ళి వాళ్ళ ఇంటికి నన్ను కాపలా పెట్టాడు. ఇంటి వాళ్ళు పిల్లలు చదువుకుంటున్నారు, సెప్టెంబర్ పరీక్షలు ఏవో ఉన్నాయి వాళ్ళకి. అప్పుడే ఆయన హరిద్వార్ వెళ్లాల్సి వచ్చింది కనుక నేను అక్కడ ఉన్నా వాళ్ళ ఇంట్లో. మైసూర్ పాక్ చేశాను నేను, పుస్తకం తీసి అద్భుతంగా చేశాను నేను. కానీ ఏంటంటే బుగ్గ అయింది అది. మా కెమిస్ట్రీ వచ్చిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన భార్య వంట చేస్తుందిట. ఆయన చెప్తాడు ఇవాళ ఏంటి అంటే అండి, పొటాటో ఫ్రై చేసింది మా ఆవిడ బొగ్గు. రెండో రోజు వంకాయ కూర ఫ్రై చేసింది బొగ్గు. మూడో రోజు అరటికాయ కూర ఫ్రై చేసింది బొగ్గు. అంటే మొదటిసారి మీరు ఏది చేసినా సవ్యంగా రాదు అని చెప్పడానికి చెప్తున్నా ఈ ఉదాహరణలు. కానీ అదే ప్రయోగము అదే పరిస్థితుల్లో అలాగే చేస్తాం మళ్ళా మనం, ఏమి మార్చాం. అదే కుంపటి, అదే మూకుడు, అదే కూరలు, అదే కత్తి, అదే ముక్కలు. కానీ ఒకసారికి రెండుసార్లు, రెండుసార్లు మూడుసార్లు చేస్తారు కదా ఏమవుతుంది మీకు, స్పెషలిస్ట్ అవుతారు ప్రయోగాలు చేసుకోవటం వల్ల. మన ఋషులు మనకి ఇచ్చినటువంటి మొట్టమొదటి సందేశం ఏంటి అంటే, ప్రయోగాల కోసము మీరు ప్రయోగశాల జోలికి వెళ్ళక్కర్లేదు, మీ శరీరాన్ని ప్రయోగశాలగా చేసుకోండి, మర్చిపోకండి. అది ఇక్కడి నుంచి ఇవాళ నుంచైనా మీరు గుర్తుంచుకోండి, గాయత్రి మంత్ర యొక్క ప్రయోగము మీరు ఎక్కడ చేయబోతున్నారు, మీ శరీరం మీరు చేయబోతున్నారు. మీ శరీరం ఫైల్ అయిపోవచ్చు, సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటాడు కదా, మంటలు వచ్చేస్తూ ఉంటాయి, ఫ్రై అయిపోతూ ఉంటుంది, గాలికి ఎగిరిపోతూ ఉంటుంది, తపస్సు చేస్తున్నా ఉంటాం దాన్ని ఫ్రై అవటాన్ని. కానీ పర్వాలే, మీరు మీ శరీరాన్ని కనుక తపస్సు శాస్త్రబద్ధంగా చేసుకోగలిగితే, ఎక్కడ చేసుకోగలిగి శాస్త్రబద్ధంగా, దేవాలయాలలో మాత్రమే శాస్త్రబద్ధంగా మీ శరీరాలను ప్రయోగశాలగా చేసుకునగలరు. ఎప్పుడైతే దేవాలయాలలో తపస్సు చేయటం మనం మానేశామో, మన సంస్కృతి దేవాలయాలు తపస్సుకి మధ్య వికృతి ఏర్పడిందో, తపస్సుకి దేవాలయాలకి మధ్య వేర్పాటు ఎప్పుడు ఏర్పడిందో, నాశనమైపోయింది మొత్తం భారతీయ సంస్కృతి. దేనికి ఒక్కొక్కటి చెప్తున్నామో అర్థమైంది కదా మీకు. 5000 సంవత్సరాల చరిత్ర మీ యొక్క చరిత్ర నేను చెప్తున్నాను. నేను అనేక జన్మలు మీరు గాయత్రి మంత్రాన్ని ప్రయోగశాలగా మీ శరీరం మీద ఉపయోగించుకుని ఉన్నారు. ఇవాళ మీరు ఏదో కొత్తగా చేసేది లేదు, మీరు కొత్తగా నేర్చుకునేది లేదు, మర్చిపోయారు. ఎలా మర్చిపోతాం మాస్టర్? మొన్న ఋషి ప్రభాకర్ జీ గుంటూరులో ఒక మీటింగ్ పెట్టాను, నేను అటెండ్ కాలేదు. కానీ ఆ మీటింగ్లో చెప్పినటువంటి ఒక విషయం మాత్రం చాలా అద్భుతమైనటువంటి సత్యం. ఇప్పుడు కనుక ఏ క్లాస్ లెక్చరర్ ఆ క్లాస్ పరీక్ష రాస్తే వాడు ఫెయిల్ అవుతాడు. నేను కెమిస్ట్రీ లెక్చరర్ అని కదా, బీఎస్సీ కెమిస్ట్రీ పేపర్ నా చేత రాయించండి, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను నేను. అంటే నాకు ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పడం అలవాటు 17 సంవత్సరాలు బట్టి, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ పేర్లు ఇంకా గుర్తున్నాయి నాకు, రాయలేదు నేను. ఈనాడు ఈ జన్మలోనే ఎంఎస్సీలో చదివినటువంటి కెమిస్ట్రీ నాకు గుర్తు లేకపోతే, జన్మజన్మల కిందట చేసినటువంటి ప్రయోగాలు ఏం గుర్తుంటాయి? కానీ ఒకటి గ్యారంటీ, నేను కనుక మళ్ళా ఇనార్గానిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివితే మళ్ళా పరీక్ష పాస్ అవుతా. మళ్ళీ కష్టపడి అది అర్థం చేసుకోవటానికి మళ్ళా ఓ లెక్చరర్ పెట్టుకుని, ఓ ట్యూషన్ మాస్టర్ని పెట్టుకుని, వాడికి మళ్ళా డబ్బిచ్చుకుని చేయక్కర్లే. ఇంచేత చదివి ఉన్నాను కనుక. అలాగే మీరందరూ కూడా ఈ గాయత్రి మంత్ర సాధన ఇది వరకు చేసి ఉన్నారు కనుక దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోండి. మొత్తము భారతీయ ఆధ్యాత్మికత ఒకే ఒక మాట మీద ఆధారపడి ఉంటుంది, ధియో యో నః ప్రచోదయాత్. ఆ ప్రేరణ ఈ ప్రేరణ ఎక్కడుంది? లోపలుంది. మీలో మీ బ్రెయిన్ సెల్స్ లో అనేక జన్మల సంస్కారాలు మీలో నిబిడీకృతమై ఉన్నాయి. వాటిని లేపండి. ఆ లేపటానికి ఈ దేవాలయాలు ఉపయోగపడతాయి. మేము ఇంటి దగ్గర చేసుకుంటాం మాస్టారు, మా ఇంటి దగ్గర మేము సాధనలు అద్భుతంగా చేసుకోగలం మాస్టారు. లావు. అందుకోసమని మళ్ళా దేవాలయాలలో సాధనా శిబిరాలు పెట్టవలసినటువంటి అవసరం వచ్చింది. మొట్టమొదట నేను కూడా దేవాలయాల్లో పెట్టేవాడిని కాదు. నాతో ఇదివరకు పరిచయం ఉన్న వాళ్ళకి తెలుసు, ఈ కళ్యాణ మండపంలోనే ఎక్కడ పెట్టేవాడిని నేను. కానీ తర్వాత దేవాలయాలను ఉపయోగించుకోకుండా చేయవచ్చు ఏమో అని చాలా ఆశించాను నేను. కానీ నా ఆశ ఎందుకు దెబ్బతింది అంటే, మనమే నియమాలను పాటించము. మా ఎక్స్ హెడ్, ఇప్పుడున్న హెడ్ కాదు, ఇది రిటైర్ అయిపోయిన హెడ్ అంటూ, అసలు నియమాలు ఎందుకున్నాయో తెలుసా, రామకృష్ణ అనేవాడు. ఎందుకున్నాయంటే టు బ్రేక్, బ్రేక్ చేయడానికే కదా నియమాలు ఉన్నాయనేవాడు. లేకపోతే నియమాలు ఎందుకు అన్నాడు. అలాగే మౌనంగా ఉండండి సార్ అని గత కొన్ని వేల జన్మల నుంచి కాబోలే నేను ముట్టుకుంటున్నాను. నేను మౌనంగా ఉండలేకపోతున్నాం. కానీ దేవాలయాలలో మీరు ఉండగలుగుతారు అని నా నమ్మకం. ఎందుకు మీరు ఉండలేకపోతున్నారో ఆలోచించుకోండి మీరే. అసలు మాట్లాడవద్దు అన్నా. మర్మరింగ్ సౌండ్స్ కూడా పర్మిషన్ ఇస్తే మిస్యూజ్ అవుతుంది అని చేత ఇంకా ఈ క్షణం నుంచి నో మర్మరింగ్. పిల్లల్ని వదిలేయండి. పిల్లల మీద మీ ప్రతాపాలు చూపించకండి. వాళ్ళ నోరు కొట్టేయక్కర్లేదు. మీరు బాలాలీలా వినోదిని బాలా త్రిపురసుందర ఆలయంలో పిల్లలకి ఫుల్ ఫ్రీడమ్, పెద్దలకి మాత్రం ఫ్రీడమ్ లేదు. మీరు దయచేసి నోరు మూసేయండి, ఇంకా మాట్లాడకండి. ఎందుకు మాట్లాడవద్దన్నాను అంటే, గాయత్రి మంత్రంతో పాటు, గాయత్రి మంత్రం యొక్క పాయింట్ నేను మీకు అర్థమయ్యే చెప్పగలిగాను అనుకుంటాను. చాలాసార్లు చెప్పాను నేను. భౌతిక జగత్తు అంటే ఋషుల యొక్క భౌతిక జగత్తు, మీరు అనుకునేటటువంటి భౌతిక జగత్తుకి చాలా తేడా ఉంది. మనకి భౌతిక జగత్తు ఏంటంటే మీరు మెలకువగా ఉంటే కంటికి కనిపించేది భౌతిక జగత్తు. కానీ ఋషులకి మీ కళలు కూడా భౌతిక జగత్తే, మీ నిద్ర కూడా భౌతిక జగత్తే. భూ భువ స్వహ. లేకపోతే మీ జాగ్రత్త అవస్థ, మీ స్వప్నావస్థ, మీ నిద్రావస్థ, సుషుప్త అవస్థ కూడా జడమే వాళ్ళ దృష్టిలో. ఋషులు చాలా లోతుగా వెళ్లారు. అక్కడికి గాయత్రి మంత్రం మిమ్మల్ని తీసుకెళ్తుంది. కానీ మీరు ఈ జాగ్రత్త అవస్థని అధిగమించగలిగితే కదా మీ లోపలికి వెళ్ళేది సూక్ష్మ జగత్తులోకి. ఎప్పుడు మీరు అధిగమించగలరు? మౌనాన్ని పాటిస్తే. రిపీటెడ్గా నేను చెప్తాను. అందుకే మీరు అసలు ఇక్కడే కాదు, అసలు ఇంటి దగ్గర కూడా మౌనం అయిపోండి, మాట్లాడకండి. మీరు దేని గురించి మీరు మాట్లాడతారో నాకు చాలా ఆశ్చర్యస్తూ ఉంటుంది. మాస్టర్కి ఏది ఇష్టం వాళ్ళల్లో వాళ్ళు నిర్ణయించుకుంటారు తప్ప ఇంతవరకు అవడు నన్ను అడగలే. నాకేది ఇష్టం గుర్తులే, ఎవరు అడగలే మాస్టర్ మీకు ఏది ఇష్టం అని. ఒక చిన్న పాప మాత్రం అడిగింది ఇవాళ. వాళ్లే నిర్ణయం చేసుకుంటారు. తమాషా ఏంటంటే, అనంతపూర్ క్వార్టర్స్ లో ఉంటున్నప్పుడు మా ఫాదర్ కి చాలా దగ్గర కొలే కేసీఆర్ మూర్తి గారు అని ఉండేవారు. వాళ్ళ ఆవిడ ఒకసారి కాకరకాయ కూర చేసింది. వాళ్ళ కుటుంబంలోనే ఆవిడ కాకరకాయ కూర చాలా బాగా చేస్తుంది అని ఆవిడ ఆ కూర వడ్డిస్తే మాట చెప్పింది. నేను నచ్చలే కూర, టేప్ చేస్తున్నా చేయలే పర్వాలేదు ఆవిడ అనుకోదు. ఆ కూర నచ్చలే. కానీ ఆవిడ కూర ఉడ్డిస్తే ఏం చెప్పింది? అసలు నేనే మా ఇంట్లోనే కాదు రామకృష్ణ, అసలు మా కుటుంబంలోనే అసలు నా అంత బాగా కాకరగా కూర అవరు చేయరు అని అంటాను అన్నప్పుడు నేను మౌమా. ఇప్పటికీ ఈవెన్ టుడే రామసుబ్బయ్య నా మీద అనుగ్రహం ఇచ్చి ఈ క్యాసెట్ వినిపిస్తే తప్ప ఆవిడికి ఇప్పటికి కూడా చేత మాస్టర్కి ఏది ఇష్టం వీడిందుకయ్యా నిర్ణయించుకోవడం సింపుల్ థింగ్. మీరు డైరెక్ట్ గా అడిగిస్తే తెలిసిపోతుంది మాస్టర్కి ఏది ఇష్టం. మీరు నిర్ణయించి మీ యొక్క నిర్ణయాలు ఇంకోళ్ళ నెత్తి మీద రుద్ది మీరు మీరు గందరగోళం పడి చివరికి నాకు ఉపయోగపడకుండా తయారవుతారు మీరు. అది చాలా ప్రమాదం జరిగేది. ఇచ్చట ఈ భూర్భువస్వహ గాయత్రి మంత్రాన్ని మీ మీద ప్రయోగం చేసుకోండి. ట్రై చేయండి. ఇక్కడ ఇంకా టైం ఉంది, ఇవాళ రాత్రి ఉంది, రేపు సాయంత్రం వరకు టైం ఉంది. మీరు ట్రై చేయండి. మీ జీవితాలలో అనేక జన్మల సంస్కారాలు ఉన్నాయి, మీకు తెలిసింది. అనేక సార్లు మీరు చేసి ఉన్నారు. పిల్లలతో సహా చెప్తున్నాను నేను, చిన్న పిల్లలు ఉంటున్నటువంటి వాళ్ళకు కూడా ఇన్ఫాక్టే చేసి ఉన్నారు. మీరు అటువైపు చూడటమే మీరు తమాషాది. కోల్తారు మీద ఒక సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు 1940s లో. కోల్తారు ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఏదో చేస్తున్నాడు అతను. సరే 2 రోజులు 3 రోజులు బట్టి చేస్తున్నాడు. వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది కాబోలు, నాకు తెలియదు ఇదంతా నాకు కల్పితాయి. తిట్టింది కాబోలు ఆయన్ని, ఏంటయ్యా 3 రోజులు బట్టి నువ్వు ల్యాబ్ లోనే ఉంటాయా, ఫలానా కొత్త పిక్చర్ రిలీజ్ అయింది చిరంజీవిది చూడాలది, ఇప్పుడైతే ఆయన మెగాస్టార్ అంటున్నారు, ఇంకో 2 సంవత్సరాలు పోతే ఆయన గురించి ఎవరు పట్టించుకోరు, అప్పుడు చూస్తే ఏం లాభం ఆ మెగాస్టార్ సినిమా, ఇవాళే చూసేయాలి ఆ మెగాస్టార్ సినిమా అంటే. ఇంగ్లాండ్ లో ఉన్న సైంటిస్ట్ కి చిరంజీవికి సంబంధం ఏంటి అని అడగండి. చెప్పాను కదా మా ఊహాన్ని ఇదంతా ఎదురు ఊహించవచ్చు. సరే ఇంతకీ ఏమైంది, ఆవిడ తిట్టిందో ఏదో చేసింది, ఈయన గబగబ గబగబ చేతులు కడుక్కున్నాడు పూర్తిగాను నిర్మా సూప్తో బాగా కడుక్కుని ఇంటికి వెళ్ళాడు. ఇంటి ఎదురు హోం చేస్తున్నాడు డైనింగ్ టేబుల్ మీద. ఏది నోట్లో పెట్టుకున్న విపరీతమైన తీపి, ఏది పెట్టుకున్న విపరీతమైన తీపి, తిట్టాడు పట్టుకుని. ఏంటి వంట ఇలా తగలెట్టావు, అసలు రేషన్ కార్డు మీద వచ్చిన పంచదార అంతా ఇవాళే పూర్తి చేసావు, నువ్వు రేపటికి ఏదైనా మిగిల్చావా, అసలు నేను పంచదార ఎందుకు వేస్తాను, ఆ ఐటమ్స్ లో పంచదార వేయలేదు అని ఆవిడ గొడవ. సరే న్యాచురల్ గా జరిగింది కదా, ఈ ప్లేట్ అక్కడ పడింది, ఆ ప్లేట్ ఇక్కడ పడింది, సరే అంతా గందరగోళం అయింది, అది వేరే విషయం. చివరికి సైంటిస్ట్ కి డౌట్ వచ్చింది. సాధారణంగా మా ఆవిడ అబద్ధమే చెప్తున్నా కానీ ఇంత అబద్ధం చెప్పదులే, అసలు తీపి ఎక్కడి నుంచి వచ్చింది అని. అంచేత ఏదో రీసెర్చ్ చేస్తూ కోల్తారు మీద ఆ సైంటిస్ట్ డయాబెటీస్ రోగులకు పనికొచ్చేటటువంటి ఆ తీపి మందుని కనిపెట్టాడు. ఏంటి దాని పేరు? సాకరీన్. యాక్సిడెంటల్ దృష్టి. దాని మీద ఆయనకు దృష్టి లేదు. సాకరీన్ ఆ రోజు చిరంజీవి మెగాస్టార్ సినిమా చూడాలని లేకపోతే అసలు ఇంత గందరగోళమే జరిగిందేది కాదు. ప్యూర్ యాక్సిడెంట్ ఇక్కడ. అలాగే మీరు కూడా ఎందుకు ఇదామని చెప్పారో అర్థం చేసుకోండి. మీ కంటి ముందే జరుగుతూ ఉండొచ్చు. గాయత్రి మంత్రాన్ని మీరు జపం చేస్తున్నప్పుడు గాయత్రి మంత్రం యొక్క సూక్ష్మ జగత్తులోకి మీరు వెళ్తూ ఉండవచ్చు. ఇక్కడ ఈ స్థలంలో కనీసం నాకు తెలిసి 18,000 మంది దేవత ఋషి ఆత్మలు మీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాయి. సంఖ్య అతిశయోక్తి కాదు, అక్యురేట్ సంఖ్య చెప్పాను నేను. 18,000 మంది జాగృతమైనటువంటి ఆత్మలు, దివ్యమైనటువంటి ఆత్మలు ఇక్కడ ఉన్నాయి కనుక సాధకులు కాకుండా మిగతా వాళ్ళు వస్తే ఈ వాతావరణం తగలడుతుంది కనుక ఆపారు. బ్రేక్ చేయటానికి ట్రై చేస్తున్నా నేను, కానీ నా ప్రయత్నం మీకు ఉపయోగపడకపోతే ఎలా వచ్చారు మీరు? 18,000 మంది దేవతాశక్తులు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా కూడా మీరు హెల్ప్ తీసుకోలేకపోతే తప్పు ఎవరిది అంటే మీరు అత్రి అనసూయ, అత్రి అనసూయ మర్చిపోయారు. పొద్దున్నే చెప్పాను నేను, భౌతిక జగత్తు నుంచి, ఏ భౌతిక జగత్తు నుంచి అర్థం చేసుకోండి, ఋషులు చెప్పిన భౌతిక జగత్తు మీ భౌతిక జగత్తు కాదు. మీరు ఏమనుకుంటున్నారు, భౌతిక జగత్తు నుంచి మీ మనస్సులో పక్కకు వెళ్ళాలి అంటే నేను ఉద్యోగం గురించి ఆలోచించకూడదు కాబోలు, పిల్లల గురించి ఆలోచించకూడదు కాబోలు, భౌతిక జగత్తులో నేనేం కోరుకోకూడదు కాబోలు అని అనుకుంటారు మీరు. అసలు విషయం దాని గురించి పట్టించుకోరు. అసలు ఈ భౌతిక జగత్తు వాళ్ళ దృష్టిలో వాల్యూలెస్, యూజ్లెస్, తుచ్చమైనది, అసలు హేయమైనది. అసలు హేయమైంది అంటే నీచమైనది కాదు. ఇట్ ఈస్ సో సింపుల్. నువ్వు ఐన్స్టీన్ దగ్గరికి వెళ్ళి ఒకడు వెలాసిటీ ఆఫ్ లైట్ ఎంత అని అడిగాడు. నిజంగా జరిగిన సంఘటన ఇది. ఐన్స్టీన్ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? ఐన్స్టీన్ పుస్తకం చూసుకోన్నాడు. అలా ఉంటుంది భౌతిక జగత్తులో జరిగేటటువంటి పరిస్థితుల్ని గురించి సాధకులు ఆలోచిస్తే ఐన్స్టీన్ దగ్గరికి వెళ్ళి వెలాసిటీ ఆఫ్ సౌండ్ అంతా, వెలాసిటీ ఆఫ్ లైట్ అంతా అని అడిగినట్టుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి థియరీ ఆఫ్ రిలేటివిటీ అడగండి, యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అడగండి చెప్తాడు. లెవెల్ వేరు, అసలు మీ సాధన యొక్క స్థాయి వేరు. కానీ మీరు అసలు ఎదగటం లేదే. ఎంత చెప్పినా మీరు అలా కిందకి వెళ్ళిపోతానంటున్నారు తప్ప మీరు పైకి లేస్తానంటే లేదు. అది మీ హంబుల్నెస్ తెలియదు. మీ బాధ ఏంటో అర్థం కాదు. నాకు నేను నా గురించి నేను పట్టించుకోవటంలే, వాళ్ళకి అర్థం కావటంలే. అసలు ఏ యాంగిల్ నుంచి మీ దగ్గరికి రావాలో, ఎందుకు రాలేకపోతున్నారో మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంకేంటే మీరు మాట్లాడుతున్నారు. ఫోన్ చేస్తున్నాడు ఒక తండ్రి, చాలా అదుర్దాగా. కొడుకు ఆరోగ్యం బాగులేట, ఎస్టీడీ చేశాడు, ఐఎస్టీడీ చేశాడు. ఎస్టీడీ ఎందుకు, ఐఎస్టీడీ చేద్దాం. చేసి ఆరోగ్యం బాగుందా, తన్నొప్పి బాగుందా, కాలు బాగుందా, చేయి బాగుందా, పన్ను బాగుందా, ఇంకా అడుగుతూనే ఉన్నాడు. ఒక్క క్షణం వీడు ఆగితే వాడు జవాబిస్తాడు కదా. మీ ప్రశ్న పరంపరనే తప్ప, మీ ఆలోచన పరంపరనే తప్ప, మీరు ఒక్క క్షణం మౌనంగా ఉండి మీ మనస్సును ఆపుకుని ఆ గాయత్రి మంత్ర తరంగాలు మీ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో గుర్తించడానికి ట్రై చేయండి. అందుకే ఇంతలా నేను చెప్పేది. కానీ మీరు గుర్తించడానికి ప్రయత్నం చేస్తే మీకు వచ్చేటటువంటి అనుభూతుల్ని కూడా ఋషులు భౌతికమే అన్నారు, జడమే అన్నారు. సూక్ష్మ జగత్తు ఋషుల దృష్టిలో అది కూడా వాల్యూలెస్సే. కానీ సూక్ష్మ జగత్తులో వాల్యూలెస్ అనేటటువంటి దాని యొక్క శక్తి ఎంత గొప్పది అంటే అఘటన ఘటన సమర్థుడు అంటాం గురువుని మనం. హీ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా చేసేయగలడు. ఆ ఏదైనా చేసేయగలిగినటువంటి శక్తి సూక్ష్మ జగత్తులో ఉంది. నడుస్తూ ఉన్నాం మనం, కలగంటున్నాం. సూక్ష్మ జగత్ అంటే కళ, కళలు ప్రపంచం. నడుస్తూ నడుస్తూ మనం హైబ్రిడ్గా మారిపోవచ్చు, అగస్త్యుడిగా మారిపోవచ్చు, వశిష్ఠుడిగా మారిపోవచ్చు. ఏం అబ్జెక్షన్ లేదు కదా. ఈ క్షణంలోనే మార్చేయవచ్చు. గురువులు అనేక సార్లు మహామహా పండితులు వాళ్ల దగ్గరికి వాదనకు వస్తే దారిలో పోతున్నటువంటి ఒక చాకలాన్ని పట్టుకుని ఏడు గీతలు వేశాడు. తప్ప చరిత్రలో అక్కడ చదివి ఉంటారు కదా మీరు. ఒక్కొక్క గీతవాడు జాగ్రత్త ఉంటే వాడి నోటిలోంచి ఏదైనా చేయించగలరు ఆ సూక్ష్మ జగత్తు యొక్క ఎఫెక్ట్. కానీ అది కూడా వేస్ట్ అంటున్నాడు వాడు గురువులు. ఇక్కడ వచ్చిన మీరు, ఇక్కడ వచ్చినటువంటి మీ సాధనా సంపత్తి స్థాయి ఎంతవరకు వెళ్ళింది అంటే సూక్ష్మ జగత్తు కూడా వదిలేయండి, కారణ జగత్తును కూడా వదిలేయండి. కారణ జగత్తు గురించి మీకు అర్థమయ్యేటట్టు చెప్పటానికి కావలసినటువంటి వర్డ్స్ లేవు. గాఢ నిద్ర గురించి చెప్పండి, ఏం చెప్తారు? మీకు అనుభూతి ఉండి ఉంటే గాఢ నిద్ర, నేను చెప్పిన మాట అర్థం అవుతుంది మీకు. అంతే కదా, మీరందరూ గాఢంగా నిద్రపోయి ఉన్నారు కనుక అది. దాని గురించి చెప్తున్నాను, ఆ స్థితి గురించి చెప్తున్నాను. కానీ ఆ స్థితిలో మీరేం చేశారు గాఢ నిద్రలో? ఎవరైనా ఏమైనా చెప్పగలరా? మనం అందరం ఎప్పుడో అప్పుడు, ఇప్పుడు పట్టకపోవచ్చు గాఢ నిద్ర దానికి ఉంది, కానీ చిన్నప్పుడో ఎప్పుడో అందులో నాకు చాలా గర్వం. నాకు ఆంధ్ర కుంభకర్ణ అని బిరుదు నాకు మా బాబాయ్ ఇచ్చాడు. మరి ఇప్పుడు నిద్రపట్టడంలే, ఆంధ్ర కుంభకర్ణకి నిద్రపట్టడంలే. కానీ ఆ గాఢ నిద్ర, మరి ఆ గాఢ నిద్రలో ఏం చేశారు మీరు? గురగబెట్టి ఉండొచ్చు, కానీ అది పక్క వాళ్ళు చెప్తారు, మీకు తెలియదుగా. మీకు తెలుసా మీరు గురకపెట్టామని? మరి కానీ ఋషులు ఏం చెప్తున్నారు? ఈ సంపూర్ణ సృష్టికి కారణం అదే. సృష్టికి, మీ జీవితానికి కాదు, మీ యొక్క ఇండివిజువల్ లైఫ్ కాదు, ఈ సంపూర్ణ సృష్టికి అది కారణం కనుక దాన్ని కారణ జగత్ అన్నారు. కానీ దాన్ని కూడా భూర్భువస్వ అక్కడితో ఆపినైనా ఇది వద్దు నాకు, ఓం భూర్భువస్వ అంతన్న ఉద్దేశం ఏంటో తెలుసా, ఇదంతా నాకు కావాలని కాదు, ఈ మూడు నాకు వచ్చులే, ఈ చిన్న చిన్న విషయాల గురించి నేనేం ప్రార్థన చేయటం లేదు, దీని తర్వాత ఉండే ఒక మహత్తరమైనటువంటి తలము ఓం మహహ, మహత్తరమైన పేరే దాని తలం పేరే మహహ, ఆ తలంలో ఉన్నటువంటి ఆత్మల్నే మహాత్ములు అంటాం మనం. భూర్భువస్వ మహహ, మహాత్మునంటే అది, మహాత్మ్యమి ఆ స్థితిలో జరిగినటువంటి సంఘటనలు. ఆ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ దాని నిద్ర గురించే మనకి తెలియనప్పుడు ఆ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ గురించి మనకి ఏం అర్థం అవుతుంది? కానీ ఆ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఎక్కడ ఉంది? బ్రెయిన్ లో ఉందని మనకు తెలుసు కదా. ఆ గాఢ నిద్ర నేను పోయాను, నాకు నిద్ర పట్టింది, నేను ఇలా జీవిస్తున్నాను, నేను అలా జీవిస్తున్నాను, ఇదంతా దేని బట్టి మనకు తెలుస్తోంది? బ్రెయిన్. ఈ బ్రెయిన్ సెల్స్ ని యాక్టివేట్ చేసేటటువంటి విద్యను శ్రీ విద్య అంటాం. ఆ శ్రీ విద్య యొక్క బాల్యావస్థకి సంబంధించినటువంటి గుడి ఇది. బాల ఇది అర్థం చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో. ఇదంతా మీకు అర్థమవుతోంది, అర్థమవుతోందంటే మీరు ఇదంతా ఎప్పుడో ఏదో జన్మలో చేశారు. డోంట్ మిస్ దిస్ ఛాన్స్. మహాత్ములకి కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తే తప్ప వాళ్ళకి అవకాశం ఉపయోగించుకోవటం చేతగాలే. గాంధీకి కూడా ఆ అవకాశం ఉపయోగించుకునేటువంటిది ఎప్పుడొచ్చింది? తోశారు రైల్వే కంపార్ట్మెంట్ నుంచి ఆఫ్రికాలో, నా ఊరి పేరు గుర్తులేదు, ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్నారు గాంధీ గారు, లాయరు ఇచ్చాడు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్. ఆ కంపార్ట్మెంట్ ఈయన ఎక్కినప్పుడు తెల్లదొరవడం లేడు, అక్కడ రెండు మూడు స్టేషన్స్ దాటిన తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఇద్దరు తెల్లదొరలు ఎక్కారు. ఇక్కడ కూర్చోవడానికి వీల్లేదయా అన్నాడు. ఈయన లా చదివాడు కదా, వాట్ నాన్ సెన్స్ అన్నాడు. నోర్ మీ అన్నాడు తెల్లదొర. తోశాడు, లిటరల్లీ తోశారని అబద్ధంగా తోసి బారేశాడు అతను. పెట్టిన వాడు టీటీ టికెట్ కలెక్టర్ వచ్చి, లాభం లేదయా, నువ్వు కొంటే కొన్నావు కానీ నువ్వు తెల్లవాళ్లతో పాటు ఎలా కూర్చుంటావు కంపార్ట్మెంట్. ఆ ఒక్క చిన్న సంఘటన జీవితాన్ని మార్చేసింది. ఏమో కోటీశ్వరుడు ఉండేవాడేమో గాంధీ, తెలియనివాడేగా. కానీ మహాత్మా గాంధీ అయ్యేవాడు కాదు. మహాత్మా మహహ భూర్భువస్వ దాటి ఈ చిన్న సంఘటన, ఈనాడు మీరు ఇక్కడ ఏకత్రితమైనటువంటి చిన్న సంఘటన మీ జీవితాన్ని మార్చగలిగితే ఎప్పుడు మారుస్తుంది? గాయత్రి మంత్రాన్ని అత్రి మహర్షిగా వాడుకోండి. అందుకనే ఒక సంవత్సరం కిందటి నుంచి మీ చేత గురువుల చరిత్ర చదివిస్తున్నాను. భారతదేశంలో అత్రి స్థాయిని దాటిన వాళ్ళే గురువు. గురువులు భౌతిక విరక్తి మీద యావ ఉన్నవాళ్ళు గురువులు కాదు, అది మన భారతీయ సంస్కృతి కదా. అత్రి ఈ నీరు వద్దు మాకు, భూభూస్వ వద్దు మాకు. వద్దు మాకు అంటే ఇక్కడ వదిలేస్తున్నారా వాళ్ళు? మీకు కావలసినటువంటి సంపద ఇవ్వగలరు వాళ్ళు, కావలసినటువంటి సంపద ఇచ్చారు కూడా శిష్యులకి. లేకపోతే ఆ శిష్యులు ఎక్కడి నుంచి పనిచేశారని అంటారు? మీకు సమర్థుడు రామదాస్ పనిచేయాలి అంటే శివాజీ హెల్ప్ కావాలి. శివాజీ ఎందుకు హెల్ప్ చేశాడు? కావాలి, సంపద గురువులకు కూడా కావాలి. సంపద వద్దు అంటలే ఎప్పుడు కూడా, కానీ సంపద ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ మీకు శ్రీ విద్య ద్వారా మాత్రమే వస్తుంది. శ్రీ విద్యను ఎప్పుడైతే మనం మానేశాము, గాయత్రి మంత్రం మానేశాం వేరే విషయం, కానీ గాయత్రి మంత్రం చాలా మందికి కొంచెం కొంచెం అయినా తెలుసు, కానీ శ్రీ విద్య అసలు ఎవరికి తెలియదు. ఆ శ్రీ విద్యను మళ్లీ పునర్జాగృతం చేయాలి అంటే, సైన్స్ ఎఫెక్టివ్ అవ్వాలి అంటే, విజ్ఞానము ఎఫెక్టివ్ అవ్వాలి అంటే దాని ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండాలి. పుస్తకాల్లో ఉంటే ఎలా? అలాగే శ్రీచక్రం శ్రీయంత్రం ఓ బొమ్మ మీరు ఇంట్లో పెట్టుకుంటే ఎలాగో, ఆ శ్రీచక్రము ఆ శ్రీయంత్రము భౌతిక జగత్తులో ఎక్కడుంది? వేర్ కెన్ యూ ఫైండ్ ఇట్? ఎలక్ట్రిసిటీ మనకు కావాలి అంటే వాటర్ ఫాల్స్ కావాలి, నీరుండాలి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అవుతే కదా. అలాగే ఆ శ్రీచక్రము, ఏ శ్రీచక్రం గురించి నేను మాట్లాడుతున్నానో అర్థమైంది కదా. జడ జగత్తుని అధిగమించి ఏ మంత్రంతో? గాయత్రి మంత్రంతో. గాయత్రి మంత్రంతో జడ జగత్తుని అధిగమించినటువంటి వ్యక్తులు మరి ఎక్కడ ఎలా అధిగమిస్తారు, ఏ శక్తిని ఉపయోగించుకుని అధిగమిస్తారు అంటే శ్రీ విద్యను ఉపయోగించుకుని అధిగమిస్తారు మీరు. ఆ శ్రీ విద్యే మన జీవితంలో ఓ అద్భుతమైనటువంటి సౌందర్య లహరిగా ప్రవేశిస్తుంది. కనుక శంకరాచార్య వారు ఆ శ్రీ విద్యకి పేరు సౌందర్య లహరి అని పెట్టారు. సౌందర్య లహరి అన్నా శ్రీ విద్య అన్నా ఒకటే, రెండు వేరువేరు కాదు. సౌందర్య లహరి అన్నా శ్రీ విద్య అన్నా ఒకటే. మరి ఇక్కడ ఎందుకు ఈ విషయాల గురించి నేను మిమ్మల్ని స్పెషల్ గా తీసుకొచ్చి చెప్పాను అంటే, ఆ శ్రీ విద్య యొక్క బీజాలు శంకరాచార్యులు వారు ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఈస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కూడా. ఈస్ట్ అండ్ వెస్ట్ అని చెప్తూ ఉంటాం కదా. ప్రతి ఈనాడు ఉన్నటువంటి ఋషి పరంపర, ఈనాడు ఉన్నటువంటి ఆధ్యాత్మవేత్తలందరికీ కూడా ఈ సమన్వయం కావాలి అని కోరిక. తూర్పు పశ్చిమాల, ప్రాక్ పశ్చిమాల సమన్వయం. తూర్పు నుంచి మొదలెడుతున్నాం మనం. దేన్ని మొదలెడుతున్నాం? శ్రీ విద్య భౌతిక జగత్తులో ఎక్కడ ఉన్నది అదే మన ప్రశ్న, అదే మన లక్ష్యము. కీమితమై ఉన్నది ఇంచేత భౌతిక జగత్తునే దాటగలిగే స్థితిలో లేం మనం. సూక్ష్మ జగత్తును దాటాలి, కారణ జగత్తును దాటాలి. స్థూల సూక్ష్మ కారణ జగత్తును దాటిన తర్వాత కావలసినటువంటి శ్రీ విద్యని మీ హృదయంలో, మీ మనసులో, మీ బ్రెయిన్లో పట్టుకోవాలి మీరు. అంచేత ఇన్నాళ్ళు శ్రీ విద్య గురించి పుస్తకాలలో కూడా విశేషంగా చెప్పబడి లేదు. చెప్పబడి ఉన్నా ఎవరూ స్పష్టంగా దాని గురించి చెప్పలేదు. కానీ ఇవాళ మిమ్మల్ని ఆ శ్రీ విద్య మంత్రము ఉచ్చారణ చేయమని చెప్పాను. శ్రీం టయే ఏ లహ్రీం హసక హలహ్రీ సకలహ్రీ. కోడిది మీ మనస్సుల్లో పొరలను దాటివేసి, బుద్ధి యొక్క పొరలను కూడా దాటివేసి, చిత్తము యొక్క పొరల్లోకి తీసుకువెళ్ళటానికి మీరు ప్రేరేపించేటటువంటి కోడ్ అది. అర్థం ఉందా లేదా అర్థం గురించి మీరు మరీ కాకండి. ఇవాళ శ్రీం, మన భారతదేశంలో శ్రీ అనే పేరు లేకుండా ఎవరి ముందైనా రాస్తే వాడు చాలా అమర్యాదగా ఫీల్ అవుతాడు. శ్రీ అని చెప్పాలి మనం. నేను ముచేత శ్రీ విద్య భారతదేశంలోనే ఉంది కనుక శ్రీ అని ఎందుకు రాయాలి? ఓం అని రాయొచ్చు కదా. ఓం ఇంకా పెద్ద అక్షరం కదా, హ్రీం ఇంకా పెద్ద బీజ మంత్రం కదా. ధమ్ ధమా ధమ్ అని రాయొచ్చు కదా, వింటానికి చాలా బాగుంటుంది. ఇవేం రాయం మనం. ఏం రాస్తాం ముందు? శ్రీ. ఎందుకంటే దట్ ఈజ్ ది ఫండమెంటల్ సౌండ్, బేసిక్ సౌండ్. యూనివర్సల్లో ఉన్నటువంటి అత్రీ స్థితి నుంచి దాటి వెళ్లేటటువంటి మహాత్మా స్థితికి మీరు వెళ్ళగలగాలి అంటే శ్రీం అనే సౌండ్ ఉపయోగించుకుంటే తప్ప ఆ పర్టికులర్ చాప్టర్ ఓపెన్ కాదు ప్రకృతిలో. కానీ ఆ చాప్టర్ మీరు ఓపెన్ చేశారు, శ్రీం బీజాన్ని మీరు ఉపయోగించుకున్నారు, శ్రీం బీజాన్ని మీరు తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొస్తారు మీరు? భౌతిక జగత్తులో తీసుకురండి. భౌతిక జగత్తులో తీసుకురావటానికి హిమాలయాలలో కూడా శ్రీ విద్యను మాట్టడానికి ఋషులకి చేత కాలేదు. హిమాలయాలలో శ్రీ విద్య లేదు. అస్సాంలో కొంచెం కొంచెం ఉంది కానీ కొంచెం నెగటివ్ గా వెళ్ళిపోయింది. అది రివర్స్ గేర్ లో కొట్టింది. అక్కడ మనిషిని పిట్టగా మార్చేయటం అంటే ఏంటన్నమాట, అక్కడ మన సినిమా ఇది వరకు బ్రహ్మాండంగా ఆడేవి ఎవరు అంటే విఠలాచార్య సినిమా. అది అస్సాం నుంచి వచ్చిందే. అంటే అస్సాంలో ఉండేటటువంటి ఈ శ్రీ విద్యోపాసకులు చేయగలుగురు, అసంభవం అనుకోకండి అది. కానీ ఇప్పుడు ఎవరు చేయలేరు, గాభరా పడకండి. అప్పుడు ఉండేవి ఆ విద్యలన్నీ కూడా. హిమాలయాదులో చేత కాలేదు అన్నప్పుడు ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వాన్ని, సముద్రాన్ని కూడా మూడు అంజుల్లో తాగలిగేటటువంటి సాధన సంపత్తి ఉన్న వ్యక్తులనే అగస్త్యుడు అంటాం. అందరినీ అగస్త్యుడు అన్న మనం, మీరు అర్థం చేసుకోండి. అగస్త్యుడు అనేటటువంటి ఋషిత్వము ఆ స్థితి ఎవరికి వస్తే వాడికి. అతన్ని ఈ శ్రీ విద్య యొక్క బీజాన్ని ఎక్కడ వేస్తే బాగుంటుందని ప్రపంచం అంతా పంపించారు. ప్రపంచం అంతా పంపిస్తే ప్రపంచంలో దేశ దేశాలు వెళ్ళాడు అగస్త్యుడు. మాయన్ సివిలైజేషన్, ఇంకా సివిలైజేషన్ గురించి ఎప్పుడైనా మనం ఇంకా హ్యాపీయర్ అట్మాస్ఫియర్ నుంచి, అంటే మనకి 2 సంవత్సరాలే టైం ఉంది, ఇప్పుడు కథలు చెప్పుకోవటానికి టైం లేదు కనుక 2000 సంవత్సరం లోపల శ్రీ విద్యను మళ్ళా మనం తిరిగి ఓపెన్ చేయగలిగితే ఓకే, అయితే మళ్ళా 5000 సంవత్సరాల వరకు ఛాన్స్ రాదు. అందుకు ఈ తొందర, అందుకు ఈ కొంచెం నేను కఠోరంగా మాట్లాడినా, ఒకవేళ మీకు నేను మాట్లాడి కోపం తెప్పించినా క్షమించేయండి నన్ను. కారణం ఏంటి అంటే మిమ్మల్ని కోంపడాలని కాదు, నా తొందర, నా గాధర, నా చేతగాంతనం, ఎలాగ మీకు చెప్పాలో, ఎలా చెప్తే మీకు ఆ వేడొస్తుందో నాకు అర్థం కాక కొన్ని ఇలా చెప్తే చూద్దామని. అంచేత ఆ మాయన్ సివిలైజేషన్ అక్కడ ఉడిపి చిత్రాంగద అని అర్జునుడికి దీటి అనేటువంటి కొడుకు ఒకతను ఉన్నాడు. ఏంటో అతని పేరు బభ్రవాహనుడు గురించి మీకు తెలియదు. శ్రీ విద్యోపాసనతో పుట్టినటువంటి వ్యక్తి అక్కడ కూడా శ్రీ దాని గురించి పెరుగుతుంది. మనం అసలు ఆ డిస్కషన్ లో వెళ్తే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్న టాపిక్ మిస్ అవుతాను. అంచేత ఆ శ్రీ విద్య ఎక్కడా దొరక్కపోతే ఒక చోటకు వచ్చాడు. అక్కడ భలే కన్ఫ్యూజ్ అయ్యాడు అగస్త్యుడు. ఇంచేంటే ఆ క్షేత్రాన్ని దాటి రావటానికి ముందు హిట్లర్ ఒక అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని కనిపెట్టాడు. మీరు విన్నారో లేదో ఆ శాస్త్రాన్ని, పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే విని ఉంటారు, జియో పాలిటిక్స్ అని. జియో పాలిటిక్స్ అంటే ఏంటి అంటే ఆ దేశము యొక్క జియోగ్రఫీ, అంటే దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు బట్టి అక్కడ రాజనీతి డిపెండ్ అవుతుంది తప్ప రాజనీతిజ్ఞులు సొంత తిరుగుతాట్లు కావు. ఇది జియో పాలిటిక్స్. దాన్ని చాలా అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. అది మళ్ళా హిమాలయం నుంచి అగస్త్య సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఋషులు ఇచ్చారు. దాని పేరు గ్రీన్ లాడ్జ్. అగస్త్య సాంప్రదాయం అది అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్నది అగస్త్య సాంప్రదాయమే, అక్కడే కూర్చొని ఉన్నాం మనం. అంచేత ఈ జియో పాలిటిక్స్ అంటే ఏంటో అర్థమైనా, జియో పాలిటిక్స్ అంటే రాజనీతి అనేది కాల పరిస్థితుల వల్ల రాదు, భౌగోళిక పరిస్థితుల వల్ల వస్తుంది. ఆ భౌగోళిక పరిస్థితుల్లో వింధ్యాచల పర్వతానికి ఒక అద్భుతమైనటువంటి రోగం పట్టుకుంది. నేను అందరికంటే గొప్పవాణ్ణి అయిపోవాలి, దాన్నే అసూయ అంటాం. శ్రీ విద్య అసూయ ఉన్న వాళ్ళకి రాదు. ఎవరికి వస్తుంది? అనసూయ. అందుకే అత్రి అనసూయ. మరి అంచేత వింధ్యా పర్వతాన్ని అహంకారం ఉంది, అహంకారం పోయింది అంటే పోదు. షేక్స్పియర్ కాబోలు నాకు తెలియదు ఎవడన్నాడు, పొగడ్తకి లొంగని వ్యక్తులు చాలా మంది ఉంటారు ప్రపంచంలో, కానీ వాళ్ళను ఒక్క మాటతో లొంగదీయవచ్చు అన్నాడు. పొగడ్తకి లొంగని వ్యక్తులు చాలా మంది ప్రపంచంలో ఉంటారట, కానీ వాళ్ళని ఒక మాట అంటే లొంగిపోతారట. ఏంటో తెలుసా? అది మీరు పొగడ్తకి లొంగారు సార్ అన్నా అంటే వాళ్ళు నిండిపోతారట. అలాగే ఈ అహంకారం ఉంది, కానీ శ్రీ విద్య జియో పాలిటిక్స్ ప్రకారం ఆ క్షేత్రంలోనే వృద్ధి చెందుతుంది, కానీ అహంకారం అడ్డు వస్తుంది. మరి అహంకారాన్ని ఎలా కొట్టాలి, ఏం చేయాలి? అహంకారం అంటే అసూయే, మీరు అది గుర్తుంచుకోండి. ఇంకో మాట, అసూయకి అహంకారానికి ఏమీ తేడా లేదు. నేనే మా గురువు దగ్గర ఉండాలి, ఇంకోళ్ళు మా గురువు దగ్గరికి రాకూడదు. అద్భుతమైనటువంటి అహంకారం. నిజంగా మీకు గురువు మీద ప్రేమ ఉంటే ఏం చేయాలి? మిగతా వాళ్ళని మీరు గురువు దగ్గరికి రానివ్వాలి, మీరు దూరంగా ఉండాలి అసూయ లేకపోతే. మరి వింధ్యాచల పర్వతం మైనాకుడు కంటే గొప్ప అవ్వాలి అని, మేరు పర్వతం కంటే గొప్ప అవ్వాలి అని. ఆ మైనాకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ ఎగిరే పర్వతాలు ఏమిటి, ఆ ఎగిరే పర్వతాల వల్లనే ఇక్కడ ఈ చెరువు ఏర్పడింది. ఈ చెరువుకి కారణం ఎగిరే పర్వతమే. ఇప్పుడైనా వీలు ఉంటే నేను గుడి గోపురం మీద చూపిస్తాను నేను మీకు రేపొద్దున. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ ఎన్నుకోవటానికి గల కారణం
కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ గుడికి. మీరందరూ ఇక్కడికి అనేక సార్లు వచ్చారు, అనేక జన్మలలో, అనేక రాజులలో, అనేక యుగాలలో. గుర్తు చేసుకోవటానికి ట్రై చేసుకోండి ఇవాళ రాత్రి. అంచేత ఆ వింధ్యాచల పర్వతం జియో పాలిటిక్స్ పెరిగిపోతుంది, పెరిగిపోతుంది, ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి. అగస్త్యుడికి తెలియలేదు ఏం చేయాలో, హౌ టు కంట్రోల్. ఆ సూర్యుని ఎలా కంట్రోల్ చేయాలి? కంట్రోల్ చేయలేము, కానీ ఆనకట్టు వేయొచ్చు. గురువు ఆజ్ఞ మీద నిలబడగలిగితే. ఇద్దరు ఏం చెప్పాడు, నేను వెళ్తున్నాను దక్షిణానికి, నేను వచ్చేంత వరకు గురువుకి సమర్పణ చేసుకోగలిగితేనే అనసూయ స్థితికి రాగలరు. మీరో ఆ శ్రీవిద్య యొక్క బీజాలు పడగతాయి, లేకపోతే పడవు, అసంభవం. అది అదే దెబ్బ కొడుతుంది ఎప్పుడు కూడా. గరుత్మంతుడిని దెబ్బ కొట్టింది, అర్జునుడిని దెబ్బ కొట్టింది, ప్రతి భక్తుడిని దెబ్బ కొట్టింది. అహంకారంతో దెబ్బ తినని భక్తుడిని ఒక్కడిని చూపించండి, చూస్తాను నేను చరిత్రలో. కానీ దెబ్బ తిని మళ్ళా ఆ భక్తులు ఎందుకు లేవగలిగారు అంటే గురువుకి సమర్పణ చేసుకోగలిగారు. అందువల్ల శ్రీవిద్య మీకు నేర్పడానికి ముందు దత్త ప్రదక్షిణ రూపంలో మీకు ఈ సమర్పణ విధానమే అందించాను నేను మీకు. పొద్దున 18 సార్లు చేశాం కదా, 18 ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ 18,000 మంది కంటిన్యూస్ గా హెల్ప్ చేస్తారు. ఇక్కడే చేస్తారనుకోకండి, శ్రీ విద్యోపాసకులకి ఆ గ్యారంటీ, ఆ 18,000 మంది హెల్ప్ చేస్తారు అనేది. ప్రతి చోట హెల్ప్ చేస్తారు వాళ్ళు. ఇంచేత సూక్ష్మ జగత్తులోనే డిస్టెన్స్ కి వాల్యూ లేదు, మహాతలంలో డిస్టెన్స్ కి వాల్యూ ఏముంది? కానీ వాటి గురించి తర్వాత చర్చించుకుందాం, శ్రీ విద్య గురించి అర్థం చేసుకోండి మీరు. అంచేత ఆ దత్త ప్రదక్షిణ ఉండివ్వండి, అహంకారం మీలో తప్పులు చేయనివ్వండి. నాతో చాలా మంది చెప్తారు, మేము సవ్యంగా చేయలేకపోతున్నామేమో మాస్టారు, మీరు సవ్యంగా సమర్పణ చేసుకోలేకపోతున్నామేమో మాస్టారు. చేసుకోలేము, చేసుకోలేకపోయినా పర్వాలేదు. అహంకారానికి తాళ్లు ఎలా బిగించాలో గురువుకి తెలిసినట్టుగా మీకు తెలీదు. గురువు బిగించకపోతే, మీ అంతటి మీరు అహంకారాన్ని నిర్మూలించుకోగలిగితే అసంభవం, అసలు జరగదు అది. అంచేత అసలు అలాంటి గలిగితే అనే మాటే మనం వాడద్దు. మీ అంతటి మీరు అహంకారాన్ని పోగొట్టుకోలేరు. అంచేత చాలా మంది నాతో అడుగుతూ ఉంటారు, మాస్టరు మేము రోజు సమర్పణ చేసుకుంటున్నాం, రోజు కాదు ప్రతి క్షణం సమర్పణ చేసుకోండి, తప్పు చేస్తున్నావేమో, నా అహంకారం పోలేదేమో. చాలా సంతోషం, గుర్తించగలిగారు మీరు అహంకారం పోలేదని, కరెక్ట్ ట్రాక్ లో ఉన్నారు మీరు, అహంకారం పోదు. కానీ ఏమవుతుంది, అహంకారము ఆనకట్టు వేయబడుతుంది. ఎప్పుడు ఎలా తీయాలి? ప్రతి క్షణము అహంకారం అడ్డు తగులుతోనే ఉంటుంది. కరిష్యే వచనం తవా అని మహాభారత యుద్దంలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి గీతోపదేశాన్ని విన్న అర్జునుడు, శిష్య స్నేహం శాధిమాంతాం ప్రపన్నం, నేను నీ శిష్యుణ్ణి, నువ్వు నన్ను ఎలాగ రక్షిస్తావో రక్షించు అని దీనంగా వేడుకున్నటువంటి అర్జునుడు, అజానత మహిమానంత వేదం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి, నీ గొప్పతనం నాకు తెలియలేదు, నా స్నేహితుడు అనుకున్నాను, నా బంధువు అనుకున్నాను, రకరకాలుగా పిలిచాను నిన్ను, నన్ను క్షమించు అన్న అర్జునుడే కేవలం 18 రోజులలో మర్చిపోయాడు. 18 రోజులు యుద్దం పూర్తయింది, రథం దిగాలి. మన ఇండియాలో ఇంకా స్టైల్ రాలేదు. ఈసారి గుర్తుంచుకోండి, మీరు ట్యాక్సీ అది ఎక్కినప్పుడు మీరు తలుపులు తీసుకు దిగితే గొప్ప కాదు, కారు డ్రైవర్ దిగి తలుపు తెరిస్తే మీరు కింద దిగాలి. మరప్పుడు అర్జున్ రథ సారథే కదా. అంచేత 17 రోజుల వరకు శ్రీకృష్ణుడు ఏం చేసేవాడు అంటే ముందు తను దిగేవాడు, తర్వాత రథం యొక్క చిన్న తలుపు తెరిస్తే అర్జునుడు దిగేవాడు. మరి 18వ రోజు యుద్ధం అయిపోయింది, శ్రీకృష్ణుడు అర్జున దిగన్నాడు. అహంకారం, దిగవయ్యా బాబు అన్నాడు. వేశాడు ముట్టిగా, కుట్టాడేమో కూడా.